మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమైన తండ్రి, ఈ సాయంత్రం సమయం ముందు మీ పాద సాన్నిధ్యమునకు మేము వచ్చి ఉండగా మీ యొక్క కృపను మాపై మరొకసారి చూపి మేము నేర్చుకునవలసినటువంటి పాఠములను మేము నేర్చుకున్నట్లుగా ప్రభువా మీరు మాతో మాట్లాడండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఇంగ్లీష్లో ఇది టీచర్స్ టు నంబర్ అవర్ డేస్ దట్ వీ మే గెయిన్ ఎ హార్ట్ ఆఫ్ విజ్డమ్ అని వ్రాయబడి ఉన్నది. దీని అర్థం ఏంటంటే మాకు జ్ఞానము కలుగజేసి మా సమయమును సద్వినియోగపరుచుకునుట మాకు నేర్పించుము అని అర్థం. ఇక్కడ రెండు విషయాల గురించి ప్రధానంగా చెప్పబడింది. అదేమిటంటే మొదటిది జ్ఞానము, రెండవది సమయము. ఈ రెండింటిని గురించి మనం విడివిడిగా చూద్దాం. ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్కి ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ డాక్టర్ తను జరిపినటువంటి పరీక్షల వలన, పరిశీలన వలన ఏమని చెప్పాడంటే ఆ పేషెంట్ తోటి, ఏమండి మీకున్నటువంటి రోగము చాలా భయంకరమైనది, కాబట్టి మీరు ఎక్కువ దినములు బ్రతకరు, మహా అయితే ఒక వారం రోజులు మాత్రమే మీరు బ్రతకగలరు అని చెప్పాడు అనుకుందాం. వెంటనే ఆ రోగికి ఎలా ఉంటుంది, మనమే ఆ స్థానంలో ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? వెంటనే మొత్తం మన ముందు ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడాను ఒకసారి కుప్పకూలిపోయినట్లుగా ఉంటుంది. ఇక మన దినములు పూర్తి అయిపోయినవి, ఇక నేను ఈ లోకంలో ఉండబోటం లేదు, ఈ లోకమును శాశ్వతంగా వదిలి వెళ్ళిపోనై ఉన్నాను అని అనుకుంటాం. చాలా దుఃఖపడతాం, ఏడుస్తాం, ఏమి చేయాలనేటువంటిది నిర్ణయించుకొని వెంటనే చేయటానికి ఉపక్రమిస్తాం. ఈ సమయంలో అతని ప్రయారిటీస్ అన్నీ ఎలా ఉంటాయంటే, ప్రాధాన్యతలన్నీ ఎలా ఉంటాయంటే, అతి ముఖ్యమైనటువంటి వాటికి కేటాయించబడుతూ ఉంటాయి. అంటే అతనికి ఆస్తిపాస్తులు కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడాను ఎవరెవరికి చెందాలి అనేటువంటిది నిర్ణయించి ఆ లీగల్ పేపర్స్ అన్నీ కూడాను తయారు చేసి వారికి వెళ్ళేలాగా చూడటానికి అతను ప్రయాసపడుతూ ఉంటాడు. అదేవిధంగా డబ్బు విషయం కూడా జాగ్రత్త తీసుకుంటాడు. ఇంకా మిగిలినటువంటి విషయాలు అంటే తన బంధువులని, ఎవరినన్నా స్నేహితుల్ని ఎవరినన్నా చూడాలని ఆశపడినట్లయితే వారికి ఫోన్ చేసి, ఇదిగోండి నేను నా పరిస్థితి ఇలా ఉన్నది, నేను ఎక్కువ కాలం బ్రతకపోవటం లేదు, కాబట్టి దయచేసి నేను అందరి వద్దకు పర్సనల్గా వెళ్ళి ఒక్కొక్కరిని నేను చూడలేను, కాబట్టి మీరు వచ్చి నన్ను చూడగలిగినట్లయితే నేను చాలా సంతోషపడతాను, చివరిసారిగా మిమ్మల్ని చూస్తానని చెప్పి చెప్తుంటాడు. ఈ విధంగా అతని యొక్క ప్రయారిటీస్ అన్నీ కూడాను మారిపోతాయి. అంతకుముందు అతని ఇంటి దగ్గరే ఉండేవాడు కాదు, పొద్దున్నే టిఫిన్ చేయగానే ఏం చేసేవాడంటే ఎక్కడికో వెళ్ళిపోయేవాడు, ఏ కోడి పందానికో లేకపోతే గొర్ర పందానికో వెళ్ళి తిరిగేటువంటి వాడు. అయితే ఇప్పుడు కోడి పందాలు గొర్ర పందాలకు వెళ్తాడు, ఈ వారం రోజుల్లో వెళ్ళడు, వాటిని గురించి కనీసం ఊహించను కూడా ఊహించడు, ఎందుకంటే ఆ దినములన్నీ అయిపోయినాయి. కాబట్టి ఏం జరిగిందన్నమాట, ఇక్కడ అతనిలో పరివర్తన కొంత కలిగింది. అతను జీవించనై ఉన్నటువంటి దినములు అనేటువంటివి లెక్కింపబడినాయి, అది అతి కొద్ది సమయం అని తెలిసింది. ఈ సమయంలో తాను చేయవలసినటువంటి అతి ప్రాధాన్యమైనటువంటి విషయాల్ని చక్కబెట్టుకోవటం అనేటువంటిది అతనికి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ మిగిలినటువంటి కోడి పందాలు, సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయటం అనేటువంటిది, లేకపోతే ఇంకెక్కడో విహారయాత్రకు వెళ్ళటం అనేటువంటిది, ఇలాంటి వాటిని గురించి అతను కనీసం తలంచను కూడా తలంచలేడు. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకొని జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఇక్కడ మనం చెప్పబడినటువంటి ఈ వాక్యమును మనం పూర్తిగా అర్థం చేసుకుంటానికి, సరైన విధంగా అర్థం చేసుకుంటానికి మనకి వీలవుతుంది. మొదటిగా మనం సమయమును గురించి మాట్లాడదాం. మనలో ప్రతి వారికి ఆయుష్ ఇవ్వబడింది. అయితే ఆ ఆయుష్ ఎంత అనేటువంటిది మనలో ఎవరికినే తెలియదు. కొంతమందికి 80 సంవత్సరములు ఉండొచ్చు, కొంతమందికి 50 సంవత్సరములు ఉండొచ్చు, కొంతమందికి 20 సంవత్సరములే కావచ్చు. కాబట్టి ఆ ఆయుష్ ఎంత అనేటువంటిది మనలో ఎవరికి తెలియదు. కానీ ఈ ఇవ్వబడినటువంటి ఆయుష్లో సమయం అంతా కూడాను వినియోగించుకోవాల్సింది నీవు మాత్రమే. దానికి అధిపతివి నీవు మాత్రమే. నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అనేటువంటిది నీ ఇష్టము. దాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోవచ్చు, లేదా వ్యర్థపరచవచ్చు. నీ ఇష్టానుసారంగా దాన్ని వాడుకుంటానికి నీకు అధికారము ఉన్నది. మనందరికీ తెలిసినటువంటిదే సమయం అనేటువంటిది చాలా విలువైనదని చెప్పి మనందరం కూడాను ప్రతి ఒక్కరము ఈ సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవడానికి సాధ్యమైనంత రీతిగా ప్రయత్నిస్తూనే ఉంటాము. మనం చిన్నప్పుడు బడికి వెళ్తూ ఉంటాము, చదువుకునే రోజుల్లో బడికి వెళ్తూ ఉంటాము, పనిచేసే రోజుల్లో పనిచేస్తూ ఉంటాము, పెళ్లి సమయం వచ్చేటప్పటికి ఆ జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉంటాము. ఆ తర్వాత మిగిలినటువంటివన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటాము. ఎందుకని, మనకి తెలుసు ఏ వయసులో జరిగేటువంటి వ్యవస్థలో జరగాలని చెప్పి. దానిని బట్టి ప్రతి ఒక్కరు కూడాను వయసుకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ సమయమును వాడుకుంటూ ఉంటాము. సమయమునకు సంబంధించి మనుషులు 3 రకాలుగా ఉంటారు. మొదటి రకం ఏంటంటే సమయమును పూర్తిగా సద్వినియోగపరుచుకునేటువంటి వాళ్ళు, బాగా వాడుకునేటువంటి వాళ్ళు ఉంటారు. రెండవ వాళ్ళు ఎవరంటే సమయమును అసలు పట్టించుకునేటువంటి వాళ్ళు. వాళ్ళకి ఏం పట్టదు, సమయం అనేటువంటిది ఒకటి ఉన్నదని, అది చాలా విలువైనదని, దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని ఏమీ పట్టవు. అలాంటి వాళ్ళు రెండవ వాళ్ళు. ఇక మూడవ తెగ వాళ్ళు ఎవరంటే వీరిద్దరికి మధ్యస్థంగా అక్కడక్కడ ఉండేటువంటి వాళ్ళు. ఈ 3 రకాల ప్రజల్ని మనం జనరల్గా చూస్తూ ఉంటాం. మనకున్నటువంటి సమయాన్ని రకరకాలుగా వాడుతూ ఉంటాము. వ్యక్తిగత కారణాల కోసం వాడుతుంటాం, కుటుంబ కారణాల కోసం వాడుతూ ఉంటాము, తర్వాత చదువు కోసం వాడుతూ ఉంటాం, పని కోసం వాడుతూ ఉంటాం, ప్రయాణం కోసం వాడుతూ ఉంటాము, వినోదం కోసం వాడుతూ ఉంటాము, సామాజిక అవసరాల కోసం వాడుతూ ఉంటాం, రెస్ట్ కోసం వాడుతూ ఉంటాము, విశ్రాంతి కోసం వాడుతూ ఉంటాం, హాబీస్ కోసం వాడుతుంటాం. ఇలాగా ఇంకా ఎన్నైనా కేటగిరీస్ మనం చెప్పుకోవచ్చు. ఇవి ప్రధానంగా మనం ఉపయోగించేటువంటి పర్పసెస్ అన్నమాట. తర్వాత విజ్డమ్ గురించి ఆలోచిద్దాం, అంటే జ్ఞానం అనేటువంటి దాని గురించి ఆలోచిద్దాం. ఈ జ్ఞానం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానం అనేటువంటిది ఒకటైతే, రెండవది స్పిరిచువల్ విజ్డమ్, ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానము. ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానము వయసును బట్టి, విద్యను బట్టి, నీకున్నటువంటి ఇంటెలెక్ట్ను బట్టి, మిగిలినటువంటి కారణాల వలన అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే స్పిరిచువల్ విజ్డమ్, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం ఎలా వస్తుందంటే, దేవుడు మనకు దానిని అనుగ్రహించవలసి ఉన్నది. ఈ యొక్క సమయంలో మనం ఈ స్పిరిచువల్ విజ్డమ్ అనేటువంటి దాని గురించి ఆలోచిస్తూ బైబిల్ ఏం చెప్తున్నది దీని గురించి అని చెప్పి మనం చూద్దాం. మొదటగా కీర్తనల గ్రంథం 111వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే ఈ విధంగా అక్కడ వ్రాయబడి ఉంది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటిది జ్ఞానం అనేటువంటి దానికి మూలము. అది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. తర్వాత యాకోబు పత్రిక 1:5 ఈ విధంగా వ్రాయబడి ఉంది. మీలో ఎవనికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఇక్కడ ఏమని చెప్పబడిందంటే దేవుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు అని చెప్పబడింది. తర్వాత దానియేలు 2:21 ఏమి రాయబడినదంటే దేవుడు వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడాను దేవుడే దానిని జ్ఞానమును అనుగ్రహించేటువంటి వాడని వ్రాయబడి ఉన్నది. తర్వాత సామెతలు 29:15 వచనంలో మనం చూసినట్లయితే బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును అని వ్రాయబడి ఉంది. దీని అర్థం ఏంటంటే కరెక్షన్ అనేటువంటిది మనకి ఉన్నట్లయితే, ఆయన మనల్ని కరెక్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఆ కరెక్షన్ని సరైన విధంగా మనం తీసుకున్నట్లయితే మనకు జ్ఞానం కలుగుతుందని చెప్పి వ్రాయబడి ఉన్నది. తర్వాత సామెతలు 13వ అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. ఇక్కడ చెప్పబడింది ఏంటంటే సరైనటువంటి అడ్వైస్ని తీసుకున్నట్లయితే మనకు జ్ఞానం కలుగుతుందని చెప్పబడింది. తరువాత సామెతలు 11:30లో జ్ఞానం కలవారు ఇతరులను రక్షించెదరు అని వ్రాయబడింది. ఇక్కడ రక్షించెదరు అనేటువంటి మాటకి కాపాడుదురు అనేటువంటి మీనింగ్ మనం తీసుకోవాలి. రక్షించగలిగినటువంటి వాడు, ఆత్మలను రక్షించేటువంటి వాడు దేవుడు ఒక్కడే. కాబట్టి జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంటే ఈ యొక్క రక్షణలో తమ పాత్ర కలిగి ఉండగలరు, అంటే చెడు పనులు చేయకుండా వారు ఆపగలరు, మూర్ఖులైన వారితో కొంతమందితో మాట్లాడి వారి యొక్క మనసును మార్చగలరు, ఇలాంటివన్నీ కూడాను జ్ఞానం కలిగిన వారు చేయగలరు. తర్వాత సామెతలు 16:23లో జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చెప్పబడింది ఏంటంటే జ్ఞానం కలిగినటువంటి వాని యొక్క హృదయము వలన అతని నోటిలో నుండి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు వస్తాయి. కలహమును కలిగించేటువంటి మాటలు, ఇక్కడ సామరస్యమును పాడు చేసే మాటలు, బుద్ధిహీనమైనటువంటి మాటలు అతని నోటి నుండి రావు అని చెప్పబడినది. చివరిగా విజ్డమ్ గురించి, జ్ఞానం గురించి ఒక కాషన్ కూడా ఇవ్వబడినది. అది ఎక్కడున్నదంటే సామెతలు 3వ అధ్యాయం 7వచనంలో ఉంది. అక్కడ ఏమని చెప్పబడిందంటే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి జ్ఞానము అనుగ్రహించేటువంటి వాడు దేవుడు. ఆ జ్ఞానమును మనము పొంది వాడుకొనవలసినది మనమే, కానీ మనము జ్ఞానవంతులము కాదు. ఇంకా మనం ఎంత జ్ఞానవంతులమైనా సరే ఇంకా జ్ఞానము నేర్చుకోనవలసిన జ్ఞానం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాబట్టి దేవుడు మాత్రమే జ్ఞాని, మనము నేర్చుకునేటువంటి వారమే అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చివరిగా సమయమును జాగ్రత్తగా మనం వాడుకోవాలంటే 2 ప్రశ్నలు, అవేంటంటే నీ సమయమును ఎందుకు వాడుతున్నావు అనేటువంటిది మొట్టమొదటి ప్రశ్న, ఎలా వాడుతున్నావు అనేటువంటిది 2వ ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు మనం తెచ్చుకొని వీటిని ప్రయారిటైజ్ చేసుకున్నట్లయితే మనం సమయాన్ని సరిగా వాడుకోవటానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మనము సమయము విలువైనది అని గ్రహించాల్సింది. తర్వాత ఒకే ఒక జీవితం మనకు ఇవ్వబడిందని, దానిలో మన ఆయుష్ దేవుడే మనకు అనుగ్రహించాలని, ఆ ఆయుష్ మన చేతిలో లేదని గ్రహించుకోవాలి. 3వది, ఒకసారి సమయమును వ్యర్థపుచ్చినట్లయితే అది మరలా తిరిగి రాదని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకివ్వబడినటువంటి సమయమును చాలా జాగ్రత్తగా అవసరమైనటువంటి పనుల నిమిత్తమే ఉపయోగకరంగా వాడుకోవాలని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకున్నటువంటి గురి ఇటువంటిది, అది సరైనటువంటిదైనా కాదనేటువంటిది మనం సరిచూసుకునవలసి ఉంటుంది. ఆ తర్వాత చెల్లించనటువంటి స్థిరమైన మనసు మనకు ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఎందుకంటే స్థిరమైనటువంటి మనసు కలిగినటువంటి వారం కాం. ఒకసారి నిర్ణయం తీసుకుంటాం కానీ దాని నుండి అటు ఇటు తొలగిపోయేటువంటి స్వభావం మనకి ఉంటుంది. కాబట్టి ఈ స్థిరమైనటువంటి మనసు నిమిత్తం, చెల్లించకుండా స్థిరంగా ఉండేటువంటి మనసు నిమిత్తం మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనకి 2 రకములైనటువంటి గోల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ లోక సంబంధం అనేటువంటి గోల్స్ కొన్ని ఉంటాయి, అదేవిధంగా స్పిరిచువల్ లైఫ్కి సంబంధించినటువంటివి కొన్ని ఉంటాయి. ఒకవేళ ఈ రెండిట్లో మనం చూస్ చేసుకునవలసినటువంటి, ఎంపిక చేసుకునవలసినటువంటి అవసరం ఉన్నట్లయితే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే స్పిరిచువల్ లైఫ్ అనేటువంటిది, స్పిరిచువల్ కమిట్మెంట్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి అక్షయమైనటువంటివి, అవి ఈ లోకమే కాదు, ఈ లోకం తర్వాత అవి ప్రారంభమవుతాయి అన్నట్టుగా నిలిచి ఉండేటువంటివి స్పిరిచువల్ కమిట్మెంట్స్ అనేటువంటివి, స్పిరిచువల్ బెనిఫిట్స్ అనేటువంటివి. ఈ లోక సంబంధమైనటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడాను ఈ లోకంలో మనం బ్రతికినంత వరకు మాత్రమే ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రెండిటికి మధ్యన మనం చూస్ చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నట్లయితే మనం దేవుని విషయాల్ని ముందు పెట్టడం అనేటువంటిది ముందు నేర్చుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మ యొక్క సహాయం నిమిత్తం మనం ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. ఆ తర్వాత మనం దినదినము పరిశుద్ధపరచబడుతూ ఉండాలి, అంటే శాంక్టిఫై చేయబడుతూ ఉండాలి. అన్నిటికన్నా మరి ముఖ్యమైనటువంటిది ఏంటంటే నీకు వ్యక్తిగత ప్రార్థన అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వ్యక్తిగత ప్రార్థన ఎవరైనా సరే దీన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే వారి యొక్క జీవితంలో వెనుకకు జారిపోవటం అనేటువంటిది ఎంతో టైం పట్టదు. కాబట్టి దీనిలో నువ్వు ఎంత కరెక్ట్గా ఉంటావో అంత కరెక్ట్గా నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండగలుగుతావు. తర్వాత దేవుని వాక్యం అనేటువంటిది కూడా అదేవిధంగా ముఖ్యమైనటువంటిది. ఈ ఒంటరి ప్రార్థన అనేటువంటిది, దేవుని వాక్యమును పఠించుట అనేటువంటిది, ఈ రెండు కూడా ఎలాంటివంటే ఒక ఖడ్గముకు ఉన్నటువంటి రెండు అంశుల లాంటివి అన్నమాట. తర్వాత టీచబుల్ స్పిరిట్ అనేటువంటిది మనకు ఉండాలి. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దానిని మనం విని అది ఎంతవరకు సబబు అనేటువంటిది ఆలోచించి దానిలో గనక అది సరైనటువంటిది అని మనకు అనిపించినట్లయితే దానిని మనం తీసుకునేటువంటి ఆ మనస్తత్వం మనకి ఉండాలి. తర్వాత హ్యూమిలిటీ ఉండాలి, మనకి ప్రేమ ఉండాలి, అదేవిధంగా క్షమించే గుణం కూడా ఉండాలి. తర్వాత మనం రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి ఏమవుతుందంటే ఈ పాలనా పరంగాను మరో రకంగాను ఏదో రకంగా ఈ తప్పులు అనేవి దొరులుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు చెకప్స్ అనేటువంటివి చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒకవేళ కనుక మనం ఇంకా ఇంప్రూవ్ చేయగలిగినటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా ఎప్పటికప్పుడు కన్సిడర్ చేస్తూ ఉండాలి. కరెక్షన్స్ని అడ్వైజ్ని ఎల్లప్పుడూ తీసుకుంటానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఎవరైనా ఏదైనా మనకు కరెక్షన్స్ ఇచ్చినప్పుడు లేకపోతే అడ్వైజ్ ఇచ్చినప్పుడు వాటిని పూర్తిగా ముందే వాళ్ళు చెప్పకుండానే వాటిని కాదని చెప్పకుండా అవి విని వాటిని గురించి ఆలోచించి అవి ఎంతవరకు సబబు అనేటువంటిది కూడా మనం ఆలోచించిన తర్వాత ప్రార్థనాపూర్వకంగా మనం నిర్ణయాలు తీసుకున్నట్లయితే తప్పులు తక్కువ మనం చేయటానికి ఆస్కారం ఉంటుంది. చివరిగా ఈ సమయమును మనం సరిగా సద్వినియోగపరచుకున్నవలనంటే మనము సోమరులమై ఉండకూడదు, క్రమశిక్షణ కలిగిన వారిగా ఉండాలి. మన ప్రాధాన్యతలన్నీ కూడాను సరిచూసుకుంటూ ఎప్పటికప్పుడు తగిన విధంగా మార్చుకునే విధంగా ఉండాలి. ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనేటువంటివి కూడా మనకి ఉండాలి. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్త పడినట్లయితే మన సమయం మనం సద్వినియోగపరచుకోవటానికి వీలు పడుతుంది. మొదట్లో మనం చిన్న కథ లాంటిది ఒకటి చెప్పుకున్నాం కదా, ఆ చనిపోయేటువంటి రోగి యొక్క ప్రయారిటీస్ అన్నీ కూడా మారిపోయినాయి. ఎందువలన మారిపోయినాయంటే తనకి ఉన్నటువంటి సమయం బహు తక్కువగా ఉన్నదని తను తెలుసుకోవటం వలన తను ఆ ప్రయారిటీస్ని మార్చుకున్నాడు. దానివలన తనకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని అటెండ్ అవ్వటానికి ఉపయోగపడింది. అదేవిధంగా మనం కూడాను ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తూ మన యొక్క జీవితమును సరైన విధంగా అమర్చుకోవాలి. మనకి ఇవ్వబడినటువంటి ఒకే ఒక జీవితాన్ని తగిన విధంగా మనకి ఇవ్వబడినటువంటి సమయమును సద్వినియోగపరచుకోవాలని అంటే మనం దేవుని వద్దకు వచ్చి మనము ఆయన యొక్క వెలుగులో గనుక మనము నిలిచి ప్రార్థన చేసినట్లయితే దేవుడిచ్చేటువంటి రక్షణను బట్టి మనకున్నటువంటి ఈ యొక్క ప్రయారిటీస్ ఇవన్నీ కూడాను సరైన రీతిలో వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయగలడు. కాబట్టి ప్రతి ఒక్కరము మనం ఆయన యొద్దకు వచ్చి ఆయన యొక్క సన్నిధిలో మన దినములను సరైన విధంగా గడుపుటకు ఆయన యొద్ద నుండి జ్ఞానం పొందినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడు ఉన్న ప్రభా, నీ కృపను బట్టి నువ్వు ఇచ్చినటువంటి కొద్ది మాటల నిమిత్తమై మీ పాదములకు వందనములు. మా దినములను లెక్కించుకున్నట మాకు నేర్పించు తండ్రి, మాకు జ్ఞానమును దయచేయండి. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అజ్ఞానమును మీరు తొలగించి ప్రభువా, బుద్ధిహీనతను మాలో నుండి తీసివేసి ఎల్లప్పుడూ మేము మీ మీద ఆధారపడేటువంటి వారంగాను, మీ మాటలు మీ యొక్క వాక్యము ఏమి చెబుతున్నది అనేటువంటిది గమనించుకుని దాని ప్రకారం నడుచుకునేటువంటి వారినిగా మమ్మల్ని ఎల్లప్పుడూ చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాము తండ్రి.